The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఈశ్వర్ విష్ణు భట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం సెప్టెంబర్ 24, 2019 నాటి ఎపిసోడ్.
వెల్కమ్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణు భట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన. ఈ ప్రోగ్రామ్ 8 నుంచి 9 వరకు కొనసాగుతుంది. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక +1484364-3471 పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక myin.media ఐడి పైన కాల్ చేసి మీరు కూడా చర్చలో పాల్పంచుకోవచ్చు, ప్రశ్నలు అడగచ్చు, అభిప్రాయాలను కూడా తెలియజెప్పచ్చు. ఓకే, సో గత 2 రోజులుగా డెవలప్మెంట్స్ మనం తీసుకుంటే కనుక, అంటే మనం సహజంగానే మనం న్యూస్ అనే అంశం గురించి మాట్లాడితే మీడియాలో నిరంతరంగా మనకి ప్రసారం అవుతూనే ఉంటాయి. కాకపోతే సో వాటి వెనకాల జరిగే పరిస్థితులు ఏంటి అనేది మై ఇన్ మీడియా తరపు నుంచి నా కోణంలో విశ్లేషించిన ఈ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి మళ్ళీ వాటినే స్పృశించాల్సి వస్తుంది, మనకు కొత్తగా అంశాలు ఏమి ఉండవు కాబట్టి, కొత్తగా న్యూస్ అనే స్పాసిఫిక్ కాన్సెప్ట్ ఉండదు కాబట్టి. ఎనీవే, ఓకే, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం గమనిస్తే కనుక ఈరోజు కొత్త కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. ఈరోజున ఈ హైకోర్టులో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఒకలాంటి ఊరట, అట్లాగే ఈ పీపీఏలు ఏవైతే ఉన్నాయో మన ఈ ఎలక్ట్రిక్ ప్రైవేట్ ఎలక్ట్రిక్ కంపెనీస్, ప్రైవేట్ విద్యుత్ సంస్థల యొక్క బిడ్స్ ని ఏదైతే రేట్కి కోట్ చేస్తున్నాయో ఆ కోర్టుకు సంబంధించి ఇంటరిమ్ గా అయితే ప్రస్తుతానికైతే 2.40 రూపాయల 40 పైసల యొక్క 45 పైసల ధర చెల్లించి మాత్రమే మేము కొంటాము. ఇది ఈ వివాదం పైన పూర్తిగా తేలేంత వరకు మేము సమీక్ష జరుపుతున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వ వాదంతో హైకోర్టు ఏకీభవించి కేసు కొనసాగినంత వరకు, ఇది కంప్లీట్ చేసేంత వరకు దాని మీద చర్చిద్దాం. దానికి సంబంధించి నిజ నిర్ధారణ అనేది ఏపీ విద్యుత్ జనరేషన్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు దాని డిస్కస్ చేసి దాన్ని క్లోజ్ చేసేంత వరకు అని చెప్పడం ఒక రకంగా ఈ ప్రభుత్వానికి కొంచెం వారిపిచ్చే అంశం. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం అనేది కొద్దిగా ఆనందకరంగానే ఉన్నట్టు మనం భావించవచ్చు. అట్లాగే ఈ సున్నపురాయికి సంబంధించిన ఎరపతినేని శ్రీనివాసరావు గారు అక్రమాలు చేశారని చెప్పినటువంటి ఈ సున్నపురాయి అంశాన్ని ఈ రోజున వైసీపీ ప్రభుత్వం సిబిఐకి అందజేయడం ద్వారా, సిబిఐ దీనిపైన సిబిఐ విచారణకి ప్రభుత్వాన్ని కోరడం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా ఈ అవినీతి ఆరోపణల పైన మేము కట్టుబడి ఉన్నాము, అవినీతి జరిగిందనే దానిపైన మేము వెనక్కి తగ్గమనే దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడం ఓకే, బాగానే ఉంది. తర్వాత ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి ఈ 2 రోజుల్లో జరిగినటువంటి హంగామా మనం చూస్తే ఉంటే కనుక, ఏవైతే ఈ గ్రామ సచివాలయ పోస్టులు కానీ లేదంటే దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులకు సంబంధించి ఈ పేపర్స్ లీక్ అయ్యాయని చెప్పడం, ఈ దీంట్లో టాపర్స్ గా వచ్చినటువంటి అభ్యర్థులు కొంతమంది మీడియాకి ముందుకు రావడానికి ఇబ్బంది పడడం, ఇది ఏపీపీఎస్సీ కూడా, ఇది మాకు సంబంధించింది కాదు, ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంది, మేము కేవలం ఒక అబ్జర్వర్ మాత్రమే పెట్టాము, సో దీనిపైన ఒక లీకేజ్ అయింది లేదా వాళ్ళ మధ్యలో ఇది ఏదైనా జరిగింది అని అంటే కనుక అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకే సంబంధం, మాకేం సంబంధం లేదు, కావాలంటే విచారణ చేసుకోండి అని ఏపీపీఎస్సీ చెప్పడం, ఇది ఒక మచ్చ ఈ ప్రభుత్వానికి, కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వానికి. సో ఈ దాదాపు అన్ని రకాల కేటగిరీలు కలిపి దగ్గర 2.5 లక్షల ఉద్యోగ కల్పన కోసం ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ గ్రామ సచివాలయాల్లో వెటనరీ అసిస్టెంట్స్ కావచ్చు, లేదంటే కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ లో ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఆ ఎగ్జామ్ లో వెటనరీ అసిస్టెంట్స్ కావచ్చు. సో ఈ ఎగ్జామ్ లో కొన్ని సార్లు చాలా టఫ్ గా పేపర్లు ఇచ్చారు అని కొంతమంది చాలా చోట్ల ఇది పడవడం, తర్వాత ఎగ్జామ్ తీరు అయిపోయిన తర్వాత ఫలితాలు చూసిన తర్వాత కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయడం, ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ మనం గమనిస్తే గనక మనం అర్థం, దీనిపైన ఆంధ్రజ్యోతిలో కథనం రావడం, ఆంధ్రజ్యోతి పైన మేము లీగల్ యాక్షన్ తీసుకుంటా ఉంటే ప్రభుత్వం మాట్లాడడం. సో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి ఒకలాంటి రాజకీయానికి ఒక రకంగా పరాకాష్ఠ కలిపే ఇవన్నీ కూడా ఈ రోజు దాకా మనం చూసుకుంటా ఉంటే ఒకళ్ళ పైన ఒకళ్ళ నిందలు, ఇది ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నిజంగా స్పష్టంగా జరిగింది, ఒక రకంగా నిజంగా స్కామ్ జరిగిందా లేదా పేపర్ లీకేజ్ జరిగిందా, వీళ్ళు మాట్లాడుతున్నట్లుగానే ప్రభుత్వం పకడ్బందీగానే ఏర్పాట్లు చేశాము, అలాంటి జరిగే అవకాశం లేదని ప్రభుత్వం చెప్పడం కరెక్టా, లేదా నిజంగానే అక్కడ ఏమైనా ఇబ్బందులు జరిగాయా, ఇవన్నీ తెలిసే లోపలనే అటు ఇటు జరుగుతున్నటువంటి ఆరోపణల నేపథ్యం మీద మనం గమనిస్తే గనక, మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, సాంకేతిక సమాచార కల్తీ అనేది విపరీతంగా ఉండడం వలన ఈ సమాచార కల్తీకి ప్రేరణ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా దానిపైన విశ్లేషణలు, కథలు, కథనాలు, ఊహలు అన్ని రాస్తూ పెట్టడం వలన అసలుగా జరుగుతుంది ఏంటి, నిజంగానే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకం లేకుండా పోయిందా అనే స్థాయికి వెళ్ళిపోతున్నాయి ఒక క్రమంలో మనం ఆలోచిస్తే గనక. అదే రకంగా మీరు గమనిస్తే టీటీడీ బోర్డులో దాదాపు 36 మందిని ఈ బోర్డులో ఇంక్లూడ్ చేసినటువంటి జగన్ ప్రభుత్వం దాంట్లో తిరిగి శేఖర్ రెడ్డి అని, ఏజే శేఖర్ రెడ్డి అని ఆయన ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి, ఆయన చెన్నై కోటలో, తమిళనాడు కోటలో ఆయనకు తిరిగి ప్రత్యేక ఆహ్వానితుల కింద టీటీడీ బోర్డులో నియమించడం అనేది ఒక రకంగా, అప్పుడు పైగా అప్పుడు ఆరోపణలు కూడా చేశారు, ఎప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఆయన దగ్గర దాదాపు 700 కోట్ల రూపాయల క్యాష్ దొరికినట్లు, ఆయన వివిధ సంస్థల్లో ఇచ్చేసినట్లు, ఇది ఆయన చంద్రబాబు నాయుడుకి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే లోకేష్ గారికి బినామీ కింద, సో ఇలాంటి మాటలు చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్, లేదా ఆయనకి ఆయన ఆయన సొంత మీడియా అయినటువంటి సాక్షిలు, ఆయన గురించి రాసిన కథనాలు, ప్రసారం చేసినటువంటి కథనాలు, ఇవన్నీ మీరు గమనిస్తే గనక, మీరు గుర్తుంటే గనక, ఇప్పుడు తిరిగి అదే వ్యక్తిని మళ్ళీ టీటీడీ బోర్డులోకి తీసుకుని ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకోవడం అనేది ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి కూడా మళ్ళీ తిరిగి మచ్చే. ఇది ఏం జరుగుతుంది అసలు అక్కడ, వీళ్ళు అంటే కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలైనా, లేదా నిజంగానే వీళ్ళందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందా, అసలు వీళ్ళందరూ ఈ పొలిటికల్ డయాస్పోరా, ఈ పొలిటికల్ పక్షాలన్నింటినీ, రాజకీయ పక్షాలన్నింటినీ వెనకరింద నియంత్రించేటటువంటి ఈ ఒకప్పుడు తమిళనాడు లాబీ అని అంటూ ఉండేవాళ్ళు, ఇలాంటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల చేతుల్లో ఉండవు, అక్కడ పార్టీల చేతుల్లో ఉండవు, కొంతమంది బిలియనీర్స్, కొంతమంది వెనకాల తెరవను వెనక ఉండి నడిపించే శక్తులు తమిళనాడులో ఉంటాయనేది ఒక నానుడు ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు. తిరిగి అవే వ్యక్తులు, అవే శక్తులు ఈ ప్రభుత్వాన్ని కూడా నియంత్రిస్తున్నాయా, నియంత్రిస్తే మరి వీళ్ళు చెప్తున్నటువంటి మేము కొత్తగా, మేము టీడీపీకి భిన్నంగా మేము పరిపాలిస్తాము అనే వ్యవస్థకి అనే వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది ఈ ప్రభుత్వం గమనించుకోవాలి. తర్వాత ఇంకా మిగతా అంశాలు చూస్తే ఇసుక పాలసీ గురించి కూడా ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి, నిన్న మొన్న కొన్ని వార్తల్లో కూడా చూసాం, అంతర్గత సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలందరూ విజయసాయి రెడ్డి గారితో రాజ్యసభ ఎంపీ, వైసీపీ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయసాయి రెడ్డి గారితో మొరపెట్టుకున్నట్లు, ఇసుక సరిగా సమయానికి లభ్యం కాక నిర్మాణ కార్యకలాపాలన్నీ నిలిచిపోవడం వలన భవన కార్మిక రంగంలో ఉన్నటువంటి కార్మికులు, అట్లాగే భవన నిర్మాణానికి సంబంధించిన ఆధారపడేటువంటి కంపెనీలు, సిమెంట్ కంపెనీలు కావచ్చు, స్టీల్ కావచ్చు, దాని డీలర్సు, రిటైలర్సు, దాని మీద ఆధారపడ్డ అనేక మంది ప్రజలందరూ కూడా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నట్లుగా మనం దాదాపు ఒక 2-3 నెలల నుంచి మనం వార్తలు చూస్తున్నాం. ఈ కొత్త పాలసీ ప్రకటించిన తర్వాత కూడా, అంటే మేము స్ట్రిక్టర్ రూల్స్, మేము చాలా కఠినమైనటువంటి నియమాలు ఇచ్చేసాము, ప్రతిదానికి జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది, ఇసుకను తీసుకువెళ్ళి వెళ్ళే లోడ్ చేసే ప్రతి వాహనం దగ్గర ఒక జియో ట్యాగింగ్, దాని మూమెంట్ మేము ట్రాక్ చేస్తాము, ఇసుక స్పష్టంగా దాని వెయిటేజ్ అక్కడే ఉంటుంది, అక్కడే టన్నుకి 375 కట్టాలి, ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా వాస్తవానికి వచ్చినప్పటికీ ఏం జరుగుతుందనంటే, దాని ట్రాన్స్పోర్టేషన్, ఈ కాస్ట్లు అన్నీ కలిపి ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు దాదాపు కాస్ట్ రెట్టింపు అవుతున్నట్లుగా అనేక రకాల మన విశ్లేషణలు మనం చూస్తున్నాం. సో మరి సరికొత్త పాలసీ వలన మరి జరుగుతున్నట్టు ప్రజలకి కొత్తగా వనగూడిన ప్రయోజనం ఏంటి, ఇసుక లాబీలు అనే దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేకించి చేద్దామని అనుకున్నటువంటి ఈ వ్యవస్థలో మరీ దాన్ని ఏమంటారు అత్యుత్సాహానికి పోవడం ద్వారా ప్రజలపైన అధిక భారం పడేలా చేశారా, దీన్ని తెలుగుదేశం ఎందుకని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది, అంటే తెలుగుదేశం నిజంగా పరిస్థితుల్లో లేదు. మీరు గమనిస్తే గనక గత వారం పల్నాడులో జరిగినటువంటి ఈ ఎగ్జోడస్ ఆఫ్ అదే రాజకీయ కక్షల వల్ల గ్రామాలకి నుంచి వికెట్ చేస్తున్నారు, వీళ్ళందరినీ మేము తిరిగి అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ ఒక రోజంతా హడావుడి చేసినటువంటి టీడీపీ గత వారం, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్కరోజు ఒక్కసారి ఒక పావు గంట బయటకు వచ్చి నేను ఎప్పటికైనా సరే వాళ్ళని వెళ్ళి పలకరిస్తాను, వాళ్ళకి భరోసా ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాని గురించి తర్వాత ఎక్కడ మాట్లాడలా. అంటే ఈ వారం రోజుల్లో మరి అక్కడ పరిస్థితులు ఏమి చక్కబడిపోయా? అక్కడ ఉన్న బాధితులకి సరైన న్యాయం లభించిందా? వాళ్ళందరూ ప్రశాంతమైన జీవితాల్లో ఆ ఫ్యాక్షన్ ప్రేరేపిత గ్రామాల్లో, మతాకక్షలు ఉన్నటువంటి గ్రామాల్లో తిరిగి మళ్ళీ ప్రశాంత వాతావరణంలో బతికేస్తున్నారా అంటే కాకపోవచ్చు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అని అంటే, దానికి అనుగుణంగా ఏర్పడినటువంటి రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఈ పార్టీలు వాళ్ళని మరింత మరింత రోడ్ల మీదకి వచ్చి మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి తీసుకెళ్ళడం తప్ప ప్రత్యేకించి వాళ్ళ కోసం నిజంగానే అండగా నిలబడుతున్నాయా లేదనేది టీడీపీ కూడా ఆలోచించుకోవాలి. మరి ఏమైపోయింది ఆ ఉత్సాహం అంతా? ఆ రోజు రోజులంతా అడావిడి చేసి మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాయకులు కదిలొచ్చి మేము నిలబడతాం, మేము చేస్తాం అనుకుంటే ఈ వ్యవస్థ అంతా ఒక్కసారిగా ఎందుకు కుదలైపోయింది? మళ్ళీ ఈ సమాచారం అసలు దీని గురించి మళ్ళీ పార్టీలు, తెలుగుదేశం పార్టీలో చర్చలు ఎందుకు లేవు? తెలుగుదేశం పార్టీ క్యాడర్కి దీని మీద సరైనటువంటి గైడెన్స్ ఎందుకు లేదు? అంటే ఒకలాంటి నిస్సత్తువులోకి తెలుగుదేశం వెళ్ళిపోతుందా? ఆ నిస్సత్తువును ఆధారంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం మేమేం చేసినా చెల్లుతుంది పర్వాలేదు, మేమేం మాట్లాడినా చెల్లుతుందని అట్లే పాత ప్రభుత్వం యొక్క విధానాలను కొనసాగించిన మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని అనడం ద్వారా వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రెండు పార్టీలు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? అల్టిమేట్ గా రాజకీయ పార్టీల యొక్క అంతిమ లక్ష్యం ప్రజలకి, ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా లేదా ప్రజల యొక్క లైక్ జీవన విధానాలను మెరుగుపరిచే విధంగా వాళ్ళకి కొన్ని విధి విధానాలు రూపొందించడం, మంచి మౌలిక సదుపాయాలు ఇవ్వడం, ప్రజలకి మంచి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, ఇది సినారియో ప్రభుత్వాల యొక్క బాధ్యత. మరి ఈ బాధ్యతల్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉందని అనుకుంటే గనక అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు. నేను పదే పదే నేను దీని మీద దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితిని మనం గమనిస్తే గనక ఒకలాంటి నిరాశ. రాజధాని గురించి ఒక్కొక్క పూట ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి మాట్లాడతారు. అక్కడ బొత్స సత్యనారాయణ గారు ఒక మాట చెప్తారు, ఇంకొక ఆయన ఇంకొక మాట చెప్తారు, ఇంకొక ఎంపీ ఇంకొక మాట చెప్తారు, లేదు ఇక్కడే ఉంటుందని ఇంకొక ఆయన చెప్తారు, ఇక్కడే ఉంటుంది మేము నాలుగు రాజధానులు డెవలప్ చేస్తాను ఇంకొకరు చెప్తారు. మధ్యలో బీజేపీ నుంచి మన ఆయన వెంకటేష్ గారు కల్పించుకుని నాలుగు రాజధానులు అయితేనే బాగుపడుతుందని ఆయన మాట్లాడతారు. సో ఇంత గందరగోళానికి అవకాశం ఎందుకు ఇస్తుంది ఈ ప్రభుత్వం? ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో కమ్యూనికేట్ చేసే వ్యవస్థని ఎందుకు సరిగ్గా నిర్మించుకోలేకపోతున్నారు? మీరు గమనించుంటే కనుక మొదట్లో ఫస్ట్ లో మనకి అవినీతి వ్యతిరేకంగా అసలు మా ప్రభుత్వం యొక్క లక్ష్యమే పూర్తి స్థాయిలో అవినీతి వ్యతిరేకత, అవినీతికి వ్యతిరేకంగా మేము ఎక్కడ ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా, ఎవరు ఒక మీ దగ్గర నుంచి ఒక రూపాయి డిమాండ్ చేసినా, ఈ ప్రభుత్వం నిర్వర్తించే ఏ కార్యకలాపాల్లోనైనా ఎవరు లంచం డిమాండ్ చేసినా మీరు మాకు రిపోర్ట్ చేయండి, మా సీఎంఓ కార్యాలయం దీనిలో ప్రత్యేక సెల్ ఉంటుంది అని చెప్పినటువంటి స్ఫూర్తి నిజంగా జరుగుతుందా? అంటే అవినీతిని సమూలంగా నిర్మూలించడం అనేది ఒక ప్రభుత్వానికి కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో సాధ్యపడదు. ఇది తరతరాలుగా వేళ్ళూనుకుందిపోయినటువంటి వ్యవస్థ. అవినీతిని క్రమక్రమంగా తగ్గించగలగాలి, పరిపాలనలో పారదర్శకత పెంపొందించాలి. ఆ దిశగానే మేము ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలవరంలో రివర్స్ టెండరింగ్ లో మేము మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండే దాదాపు టైం డిప్రిషియేషన్స్ కావచ్చు, దాని పేరంటే ఆదాయ ఖర్చు రూపేణా కావచ్చు, దగ్గర దగ్గర మేము 600 కోట్ల రూపాయలు సేవ్ చేసామని వైసీపీ చెప్తుంది. అంటే మిగిలిపోయినటువంటి పనులు పూర్తి ప్యాకేజీలు, కొన్ని ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ చేయడానికి దాదాపు 4,300 కోట్లకి ఎంతకో వీళ్ళు 4,800 కోట్లు ఎంతో వీళ్ళు టెండర్ ప్రాసెస్ ఇన్వైట్ చేస్తే దానికంటే 12.5% తక్కువకే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ పనులను తగ్గించుకుంది అని. దాని అర్థం ఏంటి అంటే ఇంత బేస్ ప్రైస్ కంటే కూడా 12.5% ఈ ఎస్టిమేషన్స్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఎంత తీసుకునే చూసుకుని ఉంటారు కదా, బేస్ ప్రైస్ కంటే కూడా 12.5% తక్కువకి మేఘా ఇంజనీరింగ్ కనుక కోట్ చేసి ఉండి ఉంటే, మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇదే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఈ ప్రైసింగ్ ఈ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్స్ ని ఎందుకని అంతకుముందు ప్రభుత్వంలో ఇదే సంస్థ ఈ వాల్యూమ్ ని 600 కోట్ల ఎక్కువకి చేయడానికి ఎందుకు ఒప్పుకుంది? అంటే ఇప్పుడు సంస్థ మీద చర్యలు తీసుకోవాలా, లేదా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్ పైన వీళ్ళు కేసు పెడతారా? మేఘా ఇంజనీరింగ్ ఇంతకుముందు ఇదే పనిని దాదాపు 650 కోట్ల రూపాయల కంటే ఎక్కువకి కోట్ చేసింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇంత తక్కువ చేసింది కాబట్టి ఈ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ వీళ్ళు ఇంత ముందు అధికంగా పెట్టడం వీళ్ళు కేసు పెట్టడానికి ఉంటుందా? లేదు. మరి ఎట్లా ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పైన పోలవరంలో జరిగినటువంటి అవినీతి పైన జగన్ గారి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా రాస్తుందా? లేదా వాళ్ళు ఏదైనా సొంతంగా విచారిస్తారా చూడాలి. సో అవినీతి అనేదాన్ని ఒక జోక్ కింద తీసుకుని ఏదో అవినీతి అనేదాన్ని ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో జరిగిందని తూతు మంత్రంగా మనం మాట్లాడడం అంతవరకు మాట్లాడితే కుదరదు. ఎగ్జిక్యూషన్ లెవెల్స్ లో అవినీతికి పాల్పడితే నిజంగానే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క కెరీర్, ఆ ప్రభుత్వ శాఖల అనుబంధంలో ఉన్నటువంటి అధికారుల యొక్క కెరీర్లు నాశనం అవుతాయి. మేము దాని మీద మా కెరీర్ పైన ప్రభావం చూపిస్తుంది. ఇలాంటివి భయాలు లేనంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో దాని మీద మాట్లాడుతుంటే సమయం పోయింది కదా అని టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. కానీ నో, సమయం ఈజ్ నాట్ ద మ్యాటర్. సమయం అనేది 2019 రెండు సార్లు టార్గెట్ మార్చుకుంది టీడీపీ. 2018కే మేము కంప్లీట్ చేస్తామని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి మన దేవినేని గారిని, తర్వాత తన పేరేంటి, 2019 అని ఇంకొకసారి డెడ్ లైన్ మార్చుకుంటూ వెళ్ళారు ఆయన కూడా. మారుతుంది. సో సమయం నష్టపోయాం కాబట్టి ఇంత కోల్పోయాం అనే మాట మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎనీ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ఈ రెండు పార్టీల యొక్క మిక్కీ మౌస్ యాక్ట్ల వల్ల నువ్వంటే నువ్వు అప్పుడు చేసావు కాబట్టి నువ్వు ఇలాగా, తెలుగుదేశం కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శించి డే వన్ నుంచే ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఒక తనకున్నటువంటి మీడియా వ్యవస్థను ఉపయోగించుకోవడం, తన సోషల్ మీడియాని చాలా యాక్టివ్ గా క్రియేట్ చేసి కొన్ని రకాల వీడియోస్ ని కొంతమంది యాక్టర్స్ ని పెట్టి ఈ ప్రభుత్వం మీద బ్రోజర్ల కార్యక్రమం చేయడం, అంటే ఇద్దరికి రాజకీయ ప్రయోజనాలు. అండ్ అఫ్కోర్స్ ప్రభుత్వం వాళ్ళు ఏర్పడిన తర్వాత రాజకీయ ప్రయోజనాలు దానికి అనుగుణంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాను ఉంటాయి సహజంగానే. కానీ అధికారం చేతిలోకి వచ్చింది కదా అని ప్రతి చిన్నదానికి మమ్మల్ని ఎదిరించిన ప్రతి ఒక్కళ్ళ పైన కేసులు పెడతాము, మేము అనుకున్న ప్రతిదీ మేము అనుకున్నట్లే జరగాలి అని అనడం ప్రభుత్వం ఎంత తప్పుందో, అట్లాగే చేసిన ప్రతి పనిలోనూ ఒకలాంటి దుష్ప్రచారాన్ని మనం క్రియేట్ చేయాలి, మేము ఈ ప్రభుత్వం చేస్తున్నంత తప్పు, మళ్ళీ ఆయనే ఉంటే బాగుండేది, ఇవేం అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సెటిల్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 6 మంత్స్ ఆఫ్ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ లోపల ప్రభుత్వం బాధలు పడుతూ ఉంటే కనుక ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ప్రతిపక్షం యొక్క సాయాన్ని కోరుతారు. కోరిన తర్వాత వీళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా కొన్ని మెసేజెస్ ని, కొన్ని వీడియోస్ ని, కొన్ని రకాల సందేశాలని తయారు చేసి ప్రజలను అప్పుడే ప్రభావితం చేసేద్దాం అని అనిపించడం ద్వారా ఒక తీవ్రమైన గందరగోళంలోకి నెట్టడం తప్ప కొత్తగా చేయగలిగేది ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రాధాన్యాలు ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి రాజధాని, ఒక పరిపూర్ణమైనటువంటి ఆదాయాలను పొందగలిగే మార్గాలు, అట్లాగే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించే మార్గాలు ఇవి కావాలి. ఈ దిశగా ఇప్పటిదాకా జగన్ గారు ప్రభుత్వం కొత్తగా ఏం తీసుకుంది అంటే, ఈ కొత్తగా తీసుకుని 200,000 మంది ఇది మేము ఉపాధి కల్పించామని చెప్తే చెప్పుండొచ్చు కాక. హలో
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 ఎస్ సార్, వెల్కమ్ టు మై ఇండియా
శర్మ అండి.
నమస్కారం సార్, చెప్పండి శర్మ గారు.
నమస్కారం సార్. ముందుగా మీకు 21వ ఐటెక్సీకి స్థితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్.
ఇదేం సార్ కొత్తగా హైటెక్ సిటీకి ఆవిర్భావ దినోత్సవాలు ఉంటాయా శర్మ గారు?
21 సంవత్సరాలు ఏం సార్? ఇప్పుడే స్టార్ట్ చేసామండి ఆవిర్భావం తర్వాత, మళ్ళీ 21వ సంవత్సరంలో దానికి ఆవిర్భావ దినోత్సవం చేసి ఘనంగా చేసామండి. అందుకనే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పామండి.
ఎవరు ఎవరు చేశారు సార్? ఎక్కడ చేశారు?
హైటెక్ సిటీలో కాదు సార్, ఎక్కడో సరదాగా చేసుకున్నాం మేము.
సో మీరు ఎవరు టార్గెట్ చేస్తున్నట్లున్నారు చెప్పండి, మాట్లాడదాం సార్.
టార్గెట్ ఏం లేదు సార్, 21వ హైటెక్ సిటీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను మీకు.
అధ్యక్షుడిని
అప్పుడే తెచ్చి మేము మా ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాం మేము. అది పెద్ద టార్గెట్ చేయడం సార్, మాకు ఇవన్నీ కొత్త కాదు కదా. ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు కానీ ఔడీ మోడీ ఇవన్నీ కూడాను అప్పుడే మాకు అన్ని మాకు తెలుసున్న అంశాలు ఇవన్నీ కూడాను.
నేను కూడా చదివినట్లున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎవరో కొంతమంది కాలేజ్ పిల్లల్ని తెప్పించుకుని అది కాలేజ్ పిల్లలతో కలిపి ఆయనే హైటెక్ సిటీ సృష్టికర్త ప్రదాత కాబట్టి ఇది 21వ వార్షికోత్సవం కాబట్టి ఆయన సెలబ్రేట్ చేసుకున్నట్లుగా నేను కూడా ఎక్కడ వార్చదు.
5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి చేయలేదు కానీ నేను చేశామండి, గ్యాస్ చేశాం.
అంటే దాని ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ప్రత్యేకించి?
ఏమే ముఖ్యోద్దేశం చేయాలని చేసామండి.
ఓకే, అంటే నేను జనరల్ గా నాకు అనిపిస్తున్న ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, హౌడీ మోడీ ఈవెంట్ హ్యూస్టన్ లో గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత, మనం యాక్చువల్ గా దాని నెక్స్ట్ టాపిక్ అదే, అయిన తర్వాత ఆయన కొద్దిగా అంటే చంద్రబాబు నాయుడు గారికి మరి మరి మీరు వాళ్ళు మీరు కూడా మీరు కూడా తెలుగుదేశం పార్టీ అని అనుకుంటా, మీరు గ్రాండ్ గా చేస్తామని చెప్పుకుంటున్నారు కాబట్టి.
అయితే మామూలుగా భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ సార్ ఆయన, ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారని అడుగుతారండి. ఏ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు తెలియదు మా విషయం. నిన్న మోడీ గారు కూడా ట్రంప్ గారు అడిగేస్తే ట్రంప్ గారి భార్య పిల్లలు అందరూ అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు. తీసుకురాకుండా అంటే ప్రోటోకాల్ ప్రకారం ఒక ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి తీసుకురాకూడదు సార్, అందుకే తీసుకురాలేదని చెప్పారండి మోడీ గారు. అది మీకు తెలియకపోవచ్చు, ఇవన్నీ అంతర్గతంగా జరిగే వ్యవహారాల్లో మీకు అంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ
అది
ఇంకా దానికంటే గొప్ప విషయం ఏంటంటే అసలు నిన్న మేము ఒకేళ్ల క్రితం హైటెక్ సిటీ కట్టిన తర్వాత అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళలో నిన్న 50,000 మంది దరిదాపులుగా వచ్చిన వాళ్ళు 49,000 మంది వాళ్ళేనండి.
చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు నాయుడు గారు అంతా బాగుంది అనగానే ఎక్కువ చప్పట్లు వచ్చే చూడండి మీరు.
అంటే గుజరాత్
అయ్యా
మిగతా స్టేట్స్ నుంచి ఎవరు లేరు, మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారంటారా?
ఎక్కువ మంది అండి, ఎక్కువ మంది 90% మంది వాళ్ళే ఉన్నారండి.
తెలుగు వాళ్ళే ఉన్నారంటారు, ఓకే.
తెలుగు వాళ్ళే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి పంపించిన వాళ్ళే ఉన్నారండి ఫ్లైట్ టికెట్లు కొనిపించి.
అంటే నేను మీరు బహుశా మీరు చెప్పింది చాలా, అంటే మీరు చాలా తమాషాగా దాని గురించి చక్కగా వర్ణించినా, చంద్రబాబు నాయుడు గారిలో ఈ ఈ ధోరణి బహుశా గత 5 సంవత్సరాల్లో బయటపడింది. అంతకుముందు ఉందేమో మనకు తెలిసేది కాదు, కానీ ప్రతి దాంట్లోనూ కూడా ఆయన యొక్క ముద్ర ఉందని చెప్పుకోవడం కోసం, ప్రతి దాని అంశంలోనూ నా పాత్ర కూడా ఉందని చెప్పుకోవడం కోసం ఆయన పడే తపన ఒకప్పుడు చాలా మంది దాన్ని చాలా హాస్యాస్పదంగా కూడా తీసుకుంటున్నా ఆయనకి అది అర్థం కావట్లేదు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా కరెక్ట్. 21 సంవత్సరాల తర్వాత హైటెక్ సిటీ అది శంకుస్థాపన ప్రారంభోత్సవం శర్మ గారు, అది
ఏదో మాకే తెలియదండి, ఏదో చేయమన్నా
అది. సో శంకుస్థాపన ప్రారంభోత్సవము అంటూ
అటల్ బిహారీ వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అండి.
ఓకే,
ఆ టైంలో ఏంటంటే వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గౌరవం ప్రకారం ఇక్కడ ఏదో కడతామంటే కట్టమన్నాం, మేము కూడా అనుమతి ఇచ్చామండి అప్పుడు కట్టడానికి, వాజ్పేయి గారికి అనుమతి ఇచ్చాం మేము ఈ శంకుస్థాపన చేయడానికి.
అంటే మీరెంత వెటకారంగా ఆయన మాట్లాడినా ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మాటల్లో కానీ లేదనంటే ఇంతకుముందు ఈవెన్ కేసీఆర్ గారు కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని ఎవరు దాన్ని కాదనలేని వాస్తవం. కాకపోతే
కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పి ఒప్పుకున్నారన్నది ఒక స్టేట్మెంట్. నాది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇంక పోటీ చేయదండి, మేము పోటీ చేయదలుచుకోలేదు. ఇది రెండు రెండు వేరు వేరండి.
ఓకే,
మొదటి ప్రకటన రెండో ప్రకటన వేరు వేరు ప్రకటనలు అండి అవి.
ఓకే,
కేటీఆర్ గారు ఒప్పుకోవడం అనేది ఒక ఎత్తు, అది కరెక్టేనండి, అది మేము స్వాగతిస్తున్నాం దాన్ని.
ఇది ఇది తెలంగాణ ఎలక్షన్స్ ముందే మాట్లాడారు, తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తో కలిసి
అప్పుడు కూడా ఏంటంటే అప్పుడు కూడా టీడీపీ పోటీ చేయదు, చేసినా నెగ్గదు అని వాళ్ళకి అర్థమైపోయిందని మేము చేయదలుచుకోలేదని చెప్పి ఇందరికి వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చాం. అగ్నిరెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి అక్షయులు గా దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారండి.
కాంగ్రెస్ టైంలో
ఆ కాంగ్రెస్ కి క్రెడిట్ తగ్గకూడదు, ఎందుకంటే తగ్గితే ఓట్లు పడతాయని మేము ఆ రకంగా మేము వ్యూహాత్మకంగానే ముందుకెళ్ళామండి. మీకు అర్థం కాకపోవచ్చు కానీ వ్యూహం ప్రకారం ముందుకెళ్ళామండి.
సో నిజంగా చరిత్రలో ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ గా లేకపోతే ఒక దార్శనికుడిగా లేకపోతే కొన్ని ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ ఐటీ అభివృద్ధికి ఆయన చేసిన సేవల కోసం మాట్లాడాలని చెప్పుకున్నా దాన్ని ఆయన అలా ప్రొజెక్ట్ చేసుకుని శంకుస్థాపన దినోత్సవాలను ప్రారంభోత్సవ దినోత్సవాలు కూడా చేసుకుని అంటే బహుశా నాకేమనిపించింది అంటే హోస్టల్ లో మోడీకి వచ్చినటువంటి గ్రాండ్ వెల్కమ్. అంటే ఇంతకుముందు కూడా మీరు గత 4-5 సంవత్సరాలుగా ఆయన ధోరణి గమనిస్తే మీరు
మోడీతో మా సార్ని కంపేర్ చేయకండి సార్,
మోడీ కంటే పెద్దవారు మీ సార్.
మోడీతో కంపారిజన్ చేయకండి, మేము అసలు కంపారిజనే తప్పు, ట్రంపే సరిపోడు మాకు. మోడీతో కంపారిజన్ ఏంటి సార్, మా సార్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ.
కానీ మీరు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు
2002లోనే మోడీని దింపేద్దామన్నంత స్థాయిలో మేము వెళ్ళామండి, అప్పట్లోనే అంత పవర్ మాది.
ఓకే సో సో దీంట్లో అంటే మీరు చెప్తున్న దాంట్లో
చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు లాంటి వాడు మోడీ గారి పక్కన ఉంటే దేశం బాగుపడుతుంది అని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి 283 సీట్లు ఇచ్చారు 2014లో.
మరి 2014లో సార్
2019లో ఆ విజనరీని మా మోడీ గారు అడాప్ట్ చేసేసుకుని ఆయన సొంతంగా మిమ్మల్ని తొక్కేసి వెళ్ళిపోయారండి ఆయన.
సరే
ఇంత లాజిక్ మిస్ అయిపోతున్నారు మీరు.
సరే
ఇప్పుడు గురువులు మించిన శిష్యుడు అయిపోయారండి ఆయన అంతే.
ఓకే సో ఖచ్చితంగా మీరు ఓకే 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 సో థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. ఆయన చెప్పిన శర్మ గారు చెప్పినటువంటి ఆయన వెటకారంగా వ్యంగ్యంగా చెప్పినప్పటికీ కూడా నిజంగానే కొన్ని లైక్ కొన్ని అన్నెసెసరీ అంశాలు ఒక అసందర్భమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి అంశాలని మరి చంద్రబాబు నాయుడు గారు పీఆర్టీని ఎట్లా ప్రమోట్ చేద్దాం అని అనుకుంటున్నాం తెలియదు కానీ ఆ రోజున మీకు చెంది మనం ఈ చర్చ మొదట్లోనే ముందే మాట్లాడుకున్నాం. పల్నాడుకు సంబంధించినటువంటి ఫ్యాక్షన్ గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పావు గంటలో దాన్ని ఉద్యమాన్ని కన్క్లూడ్ చేసేసారు. దాన్ని మరి ఆ పిఆర్ ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత మరి క్యాడర్ కి ఏ రకమైన సందేశాలు పంపిస్తారో అర్థం కాదు. సో నిన్న ప్రత్యేకించి ఈ రోజున ఈ రోజు ఇంత 21 ఇయర్స్ అయిందని చెప్పుకునే విధానం ఏదైతే ఉందో కేవలం నిన్న హోస్టన్ లో జరిగినటువంటి మోడీ గారి యొక్క హౌడీ మోడీ అనే కార్యక్రమం అత్యద్భుతంగా జరిగిన తర్వాత అది భారతీయులుగా మనందరూ గర్వించాల్సిన అంశం. ఒక అంతర్జాతీయంగా ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు, సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు, దానికి చాలా మంది వక్రీకరణలు కూడా చెప్తున్నారు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి ఇది అంటే అమెరికన్ ఇండియన్స్ యొక్క ఓటింగ్ శాతం మీరు తీసుకుంటే కనీసం ఏ ఒక్క స్టేట్ లో కూడా అక్కడ ఎన్నికల యొక్క ప్రభావాన్ని నిర్దేశించే పరిస్థితుల్లో కానీ కనీసం ఇంత కూడా మార్చగలిగే పరిస్థితుల్లో కానీ ఎక్కడా లేదు, ఇంక్లూడింగ్ టెక్సాస్తో సహా. మనం దాని గురించి మాట్లాడి చాలా పెద్ద విషయం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అలాంటి కండిషన్స్ లో అఫ్కోర్స్ ఆయన హౌడీ మోడీ అనే కార్యక్రమం బీజేపీ ఎన్ఆర్ఎస్ఎల్ వాళ్ళు నిర్వహించడం. యా హలో
గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు హేమంత్ అండి.
హేమంత్ గారు నమస్తే, చెప్పండి సార్. వెల్కమ్ టు మైండ్ మీడియా.
థ్యాంక్ యూ అండి. విష్ణు గారు నా క్వశ్చన్ ఏంటంటే మోడీ గారు యుఎస్ అమెరికా పర్యటనలో ఉన్నారు, హౌడీ మోడీ కార్యక్రమంలో తమతో కలిసి ప్రసంగించారు. అండ్ భారత్ పాకిస్తాన్ సంబంధాల మధ్యన మోడీ ట్రంప్ నేను మధ్యవర్తిత్వం చేస్తానని ఒకసారి మీరే పరిష్కరించుకోవాలని మరొకసారి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ గారు అక్కడే ఉన్నారు, మీరు వేచి చూడండి అనే ఒక టైప్ ఆఫ్ సమాధానం చెప్పారు. యాక్చువల్గా మన వైఖరి అంటే భారతదేశ వైఖరి లేదా మోడీ గారి వైఖరి కానీ ఏ విధంగా ఉంటే ఈ భారత్ పాకిస్తాన్ సంబంధాల మధ్యన మూడో వ్యక్తి చొరబాటు లేకుండా ఏ విధంగా మన వైఖరి ఉంటే బాగుంటుంది అంటారు.
అంటే యాక్చువల్ గా ట్రంప్ ఆయన మాట మార్చడం అనేది ఈ పర్యటనలో సమయం సందర్భంలో కాదు, ఇంతకు ముందు జరిగినటువంటి ఒక సందర్భంలో పాకిస్తాన్ అధ్యక్షుడితో ఆయన సమావేశం అయినప్పుడు, పాకిస్తాన్ ప్రధానితో సమావేశం అయినప్పుడు ఆయన ఒక తొత్తురుపాటు మాట మాట్లాడారు, నేను నెగోషియేట్ చేస్తాను, నేను కల్పించుకుంటానని మాట మాట్లాడారు. తర్వాత మన విదేశాంగ శాఖ తీవ్రమైన అభ్యంతరం తెలిపిన తర్వాత ఆయన లేదు 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 ఇద్దరికి ఇద్దరికి అనుకూలం అయితేనే తప్ప నేను వాళ్ళిద్దరి మధ్య ద్వైపాక్షిక అంశం, ఆ ద్వైపాక్షిక అంశంలో వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా నేను మాట్లాడినానని ఆయన ఆల్రెడీ కరెక్ట్ చేస్తున్నారు. అయిపోయింది. నిన్న కూడా అదే స్టేట్మెంట్ మీద ఆయన సేమ్ స్టేట్మెంట్ మీద నిలబడ్డాడు. ఆయన మీరు ఇద్దరి యొక్క అంగీకారంతో మాత్రమే నేను ఏదైనా నెగోషియేట్ చేయగలుగుతాను. మోడీ ట్రంప్ ఈజ్ లైక్ ఆల్వేస్ లైక్ ఎలక్షన్స్ ముందు మీరు ట్రంప్ యొక్క ఆయన యొక్క ధోరణి గమనిస్తే కనుక ఆయన హీజ్ లైక్ ఒక మంచి పిఆర్ని మీడియం అటెన్షన్ మొత్తాన్ని తన వైపు తిప్పుకుని దాని నుంచి ఆయన లబ్ధి పొందడంలో ట్రంప్ ఎప్పుడూ సిద్ధాస్తుడు. కాబట్టి ఆయన రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కాకపోతే అది అమెరికన్ దాన్ని ఏమంటారు అఫీషియల్ వ్యవస్థ కింద నిర్ధారింపజాలం, మనం దాన్ని అదే స్పష్టమని అని చెప్పుకోగలం. సో ఇంక మీరు చెప్పినట్లుగా భారత్ యొక్క స్టాండ్ ఎప్పుడు కాశ్మీర్ అంశంలో ఒక్కటే, ఇది చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం కాగలిగే అంశం. మూడవ వ్యక్తి జోక్యం అవసరం లేదు. జోక్యం చేసుకోదలుచుకున్నటువంటి ఒకవేళ యుఎన్ గనక జోక్యం చేసుకుంటే గనక, యుఎన్ జోక్యం చేసుకుంటే యుఎన్ ఆ డాక్యుమెంట్ కి ఏదైతే అక్కడ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ కి అనుగుణంగా ఉన్నటువంటి మూడు కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయించాలి. గెలిచిన అన్ని వైపులు అన్ని స్టేట్స్ లో అటు పీఓకేలే కావచ్చు, ఐఓకేలే కావచ్చు, ఉన్నటువంటి ఇమ్మిగ్రెంట్స్, పాకిస్తాన్ ఇమ్మిగ్రెంట్స్ అక్కడ నుంచి రిలొకేట్ చేయాలి. అక్కడి నుంచి మైగ్రేట్ కాబట్టి ప్రజల్ని మొత్తాన్ని తిరిగి అక్కడ మళ్ళీ తిరిగి పెట్టాలి. అన్ని స్టేట్స్ లో ముందు పాకిస్తాన్ ఆర్మీ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ పీఓకే నుంచి వైదొలగాలి, అది ఫస్ట్ పాయింట్. కాబట్టి ఆ ఫస్ట్ పాయింట్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు. కాబట్టి యుఎన్ యొక్క జోక్యాన్ని కూడా, యుఎన్ యొక్క జోక్యం కూడా దీన్ని టైం బౌండ్ సినారియో. ఐ థింక్ మీరు గత వన్ మంత్ గా దీని మీద జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే కనుక యుఎన్ లో నెహ్రూ హయాంలో వేసినటువంటి పిటిషన్ ని విత్డ్రా చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఏ నెహ్రూజీ అయితే గనక అప్పట్లో ప్రధానమంత్రిగా వెళ్లి యుఎన్ తలుపులు తట్టి ఈ సమస్యకి మీరే పరిష్కారం చూపండి అని చెప్పిన తర్వాత ఎల్ఓసిని తాత్కాలిక లైక్ సరిహద్దు రేఖ కింద నిర్ధారించి అటు ఇటు ఇటు పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న కాశ్మీరు, ఇటు ఉన్న కాశ్మీర్ అని యుఎన్ చెప్పి దానికోసం ప్రతి సంవత్సరం అబ్జర్వర్స్ పంపి, దానికోసం మనం ప్రతి సంవత్సరం బిల్స్ పంపి, ఇన్ని జరుగుతున్నాయో అసలు ఈ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే ఇవి కూడా ఉండకపోవచ్చు కదా అనేది ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న అంశం. నాకు తెలిసి అయితే అది ఖచ్చితమైన నిర్ణయం. యుఎన్ యొక్క జోక్యం కూడా అవసరం లేదు. యునైటెడ్ నేషన్స్ కి లీగల్గా ఈ కేసును డిఫెండ్ చేయగలిగే, అయితే పాకిస్తాన్ యొక్క కేసును డిఫెండ్ చేయగలిగే ప్రాక్సిమిటీ, దాన్ని ఏమంటారు, ఆ న్యాయ పరిధి యుఎన్ ఎప్పుడో కోల్పోయింది. ఏదైతే ఈ కండిషన్స్ ఏవైతే సిమ్లా అగ్రిమెంట్ లో ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ను ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో యుఎన్ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం యుఎన్ అబ్జర్వర్స్ అనే నెపంతో వచ్చి ప్రతిసారి మన నెత్తి మీద ముట్టి అని మనకు అవసరం లేదు. ఇతరుల జోక్యం మనకు అవసరం లేదు. లీగల్ గా రైట్ఫుల్ గా రాజా హరిసింగ్ అప్పుడు మనకు రాసినటువంటి ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం కాశ్మీర్ ఖచ్చితంగా భారత్ లో అంతర్భాగమే. దీని మీద ఇప్పుడు యాక్చువల్ గా మీరు గమనిస్తే గనక టెక్సాస్ అనేది ఒక చాలా ఒక మీకు ఐడియా ఉండే ఉంటుంది. టెక్సాస్ గురించి మీకు ఐడియా ఉందా సార్ హనమ్ గారు? టెక్సాస్ అనేది ఒకప్పుడు ఐడియా ఉందా మీకు? టెక్సాస్ రాష్ట్రం అనేది ఒకప్పుడు అమెరికాలో భాగం కాదు. ఐడియా ఉందా మీకు అది? అది 1868 లో ఇట్ వాస్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ అమెరికా. అంతకుముందు మెక్సికన్ సెగ్మెంట్ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళ మధ్య అంతర్యుద్ధాలు జరిగి అమెరికాలో భాగం కావడానికి 1868 లో మేము ఇక్కడ నుంచి అన్కండిషనల్ గా అమెరికాలో ఒక రాష్ట్రం కింద మేము అంతర్భాగం అవుతున్నామని రాసిచ్చిన తర్వాత దాని పేరేంటి, అది అమెరికాలో భాగమైంది. లేదంటే ఈ మెక్సికోకిను అమెరికాకి మధ్యలో వీళ్ళు కూడా అంతకుముందు మేము స్వతంత్ర దేశం అని ఈ సేమ్ ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్ సమస్య లాంటిదే అప్పట్లో ఉన్న సమస్య కూడా ఈ మెక్సికో అండ్ అమెరికా మధ్యలో ఉన్నటువంటి టెక్సాస్ అనేది ఒక స్టేట్ ఏదైతే ఈ ప్రాంతం ఉందో వాళ్ళు ఇలా ఇంచుమించు మన కాశ్మీర్ సమస్య యొక్క రిఫ్లెక్షన్ అక్కడ కూడా ఉంటా ఉండేది. సో ఇంత రిఫ్లెక్షన్స్ మధ్య విడిగా మేము అమెరికాలో కలిసిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో శాంతి సాధ్యపడింది. కాబట్టి అమెరికాకి అంటే దేశంలో ప్రపంచంలో ఏ దేశానికి ఇలాంటి ఇబ్బందులు లేవా ఉన్నాయి అంటే ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమెరికాతో సహా అందరికి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున టెక్సాస్ అనేది పూర్తిగా అమెరికాలో అంతర్భాగం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మెక్సికో వచ్చి కనుక లేదు ఒకప్పుడు ఇది మా రాష్ట్రంలో అంతర్భాగం, లేదా మా ప్రాంత జనాభా ఎక్కువ ఉంది కాబట్టి దీనిపైన లీగాలిటీస్ డెమోగ్రఫిక్ రైట్స్ కానీ జియోగ్రఫికల్ రైట్స్ మాకు ఉంటాయని కనుక యుఎన్ లో పిటిషన్ వేసి కాదు మాకు అని అమెరికా వెళ్ళా, ఇది మాకు సరిహద్దు సమస్య తేల్చండి అని చెప్పి. కాబట్టి ఒక్కసారి ఆ లీగల్ గా డాక్యుమెంటేషన్ మన చేతిలో ఉన్న తర్వాత యుఎన్ కూడా ఇక జోక్యం చేసుకోలేదు అవసరం భారతదేశం అనుకున్న యుఎన్ లో వేసినటువంటి పిటిషన్ ని విత్డ్రా చేసుకున్న తర్వాత కాశ్మీర్ పైన పూర్తి స్థాయిలో ఆధిపత్యం, పూర్తి స్థాయిలో కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయి తీరాల్సిందే అవుతుంది కూడా, రైట్? అయితే పీఓకే అనేది ఇంకొక సమస్య అవుతుంది. ఇప్పుడు పీఓకే ఏంటి, పీఓకే యాక్చువల్ గా లీగల్ డాక్యుమెంటేషన్ ప్రకారం పీఓకే కూడా మనదే, భారతదేశందే, పాకిస్తాన్ ఏదైతే ఆక్యుపై చేసుకుందో దాన్ని. సో దాన్ని బల ప్రయోగం ద్వారా తప్ప ఒకలా మనం దాన్ని చేసుకోలేదు, కనపడదు. అంటే బలప్రయోగం అంటే ఏం కావచ్చు, స్ట్రాటజిక్ బలప్రయోగం కావచ్చు, లేకపోతే వాటర్ బలప్రయోగం కావచ్చు, లేదా దౌత్యపరంగా పాకిస్తాన్ మీద ఉత్తీర్మించడం కావచ్చు. పాకిస్తాన్ లో పాకిస్తాన్ నుంచి విడిపోతామని చెప్తున్నటువంటి పిఓకి ఇప్పుడు చెప్తుంది కాబట్టి పిఓకిలోని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మాకు మా మా సెల్ఫ్ రూల్ రైట్ ని మీరు ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళు రోడ్ మీదకి వస్తున్నారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఏదో ఒక దీర్ఘకాలికమైనటువంటి అరవై డెబ్బై గత 50 సంవత్సరాలు జరుగుతున్న అంశమే. ప్రత్యేకించి మోడీ గారు ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనం మీరు నిన్ను మాట్లాడుకున్నట్లు ఉండదు. అంతర్జాతీయ అవినీతి పైన అనేక రకాల అంశాలు దీని అంటే ప్రపంచ దేశాలు మనల్ని ఎగ్రెసర్ కింద చూడకూడదు. మనం మనం కావాలని కయ్యాన్ని కాలు దూవుతున్నట్లు ఉండకూడదు. సో ఇన్ని అంశాలు ఉన్న అంశాన్ని సున్నితంగా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా సామరస్యపూర్వకంగా కావచ్చు, బలవంతంగా కావచ్చు, లేదా స్ట్రాటజిక్ బలాన్ని ఉపయోగించి కావచ్చు, ఇలాంటి చేయాల్సి వచ్చినప్పుడు దాని మీద ఆబ్వియస్ గా దాని మీద ఎవరి కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజీ కూడా కేంద్ర ప్రభుత్వంగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారనేది నేను మీరు చెప్పగలిగే అంశం కాదు. కానీ ఖచ్చితంగా దిస్ గవర్నమెంట్ ఈస్ హావింగ్ దట్ కమిట్మెంట్ టు గెట్ రిస్టోర్ ద పీస్ ఇన్ దట్ రీజియన్, ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించి నిరంతరం ఒక ఫ్రిక్షన్ కారణమవుతున్నటువంటి ఒక ప్రాంతం వలన భారతదేశం యొక్క జిడిపి పైన, భారతదేశం యొక్క పడే ఆర్థిక భారం పైన, దాని వలన భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు మిగతా ప్రజలందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి కాశ్మీర్ని పూర్తి స్థాయిలో భారతదేశం అంతర్భాగం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కమిట్మెంట్ తో ఉందని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. దానికి అది జరగాలని మనం కోరుకుంటాం. అది డిఫరెంట్ స్ట్రాటజిక్ లెవెల్స్ లో జరుగుతూ ఉంటుంది. ట్రంప్ ఒక మాట ఇట్లా అన్నారా అలా అన్నారా, ఈ పూట ఇట్లా మాట మార్చారా అంటే అలా మారుస్తారని మోడీకి తెలియక కాదు. కానీ ఆయనతోటి ఒకలాంటి ఒత్తిడి పెంచడం ద్వారా హ్యూస్టన్ వేదిక పైన ట్రంప్ను తీసుకొచ్చి సరిహద్దుల యొక్క రక్షణ మా బాధ్యత, మేము మా సరిహద్దులు ఎవరిని ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా మా ప్రజల యొక్క సుఖ సంతోషాలుగా ఉండడానికి ప్రాస్పరిటీ వాళ్ళ ప్రజల యొక్క భద్రత కోసం మేము ఖచ్చితంగా నిలబడతాము, అట్లాగే రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మేము సమైక్యంగా పోరాటం చేస్తామని ట్రంప్ తోటి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇప్పించడం ద్వారా మోడీ ఒక రకంగా పాకిస్తాన్ ని ఒత్తిడిలోకి నెట్టాడు ఆయన. ఆ ఒత్తిడి యొక్క రిఫ్లెక్షన్ మీరు నెక్స్ట్ డే గమనిస్తే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడం తీరు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఏనేస్తున్నారు తెలియకుండా ఇమ్రాన్ ఖాన్ టక 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 మాట్లాడేశారు నెక్స్ట్ డే సదస్సులో, అవును మా ఐఎస్ఐఏ అల్ఖైదాని ట్రైనప్ చేశారు, వాళ్ళ మధ్య బంధాలు ఉంటే ఉంటాయి ఖచ్చితంగా ఉండొచ్చు, అప్పట్లో ట్రైనప్ చేశారు కదా అని. అట్లాగే అవును మేము బాలాకోట్ లో దాని పేరు పుల్వామా దాడి జరిగిన తర్వాత ఇండియా కేమ్ ఎంటర్ ఇన్ మా భూభాగంలోకి వచ్చి దే బాంబ్డస్ అని ఆయన కమిట్ అయ్యాడు. ఎవరు? ఇమ్రాన్ ఖాన్. అంతకుముందు దాకా ఏంటి అంతర్జాతీయ మీడియాని తీసుకెళ్లి రాలేదు ఇవన్నీ ఊరికే అవి చెప్పారు ఇవి చెప్పారు బాలాకోట్ లో దాడి ఏం జరగలేదు అని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ ఫ్రస్ట్రేషన్ లో మేము దెబ్బతిన్నాము, భారత్ మా పైన బాంబులు ప్రయోగం చేసింది, పుల్వామాలో జరిగినది అంతర్గతంగా అక్కడ ఉన్న కాశ్మీర్ ముజాహిదీన్లు చేస్తే ఆ నెపం మా మీదకు నెట్టి మాకేమి దాని మీద మమ్మల్ని ఇది అడిగితే దోసేరు అడిగితే ఇవ్వకుండా సాక్ష్యాలు అడిగితే ఇవ్వకుండా మా భూభాగంలోకి వచ్చి మమ్మల్ని బాంబింగ్ చేశారు అని ఇమ్రాన్ ఖాన్ ఒక మొదటిసారి అంతర్జాతీయ వేదిక పైన ఒప్పుకున్నాడు. ఆయన బలహీనత అంటే ఎప్పుడైతే ఒక దేశ ప్రధానిని పూర్తి స్థాయి గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టడం ద్వారా ఒక అంటే ఇదొకటే కాదు ఇస్లామిక్ టెర్రరిజం గురించి కూడా ట్రంప్ మాట్లాడితే ఇమ్రాన్ ఖాన్ చెప్పిన స్టేట్మెంట్ చూస్తే ఆయన ఒక ప్రధాన స్థాయిలో మాట్లాడినట్టు అనిపించట్లా. ఆయన అంటారు దెర్ ఇస్ నో రాడికల్ ఇస్లాం, దెర్ ఇస్ ఓన్లీ వన్ ఇస్లాం, దెర్ ఇస్ నో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇస్లాం, దెర్ ఇస్ ఓన్లీ వన్ ఇస్లాం అన్నాడు ఆయన. అలా చెప్పడం ద్వారా ఇస్లామిక్ సమాజాన్ని ఆయన అవమానించినట్లు, ఇస్లామిక్ సమాజం అంతా కూడా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్లు మనకి మీరు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తూ ఉంటే గనక అల్ఖైదా కావచ్చు, ఇక్కడ మన దగ్గర ఉన్న ఎల్టీఈ కావచ్చు, ఎల్టీఈ కాదు దాని పేరేంటి లష్కరే తయ్యబా కావచ్చు, అట్లాగే జైషే మహమ్మద్ కావచ్చు, ఇవన్నీ కేవలం ఇస్లామిక్ రాడికల్ ఇస్లాం ఇవన్నీ అంటే మతంలో ఉద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా కొంతమందిని బ్రెయిన్ వాష్ చేసి అది మతం కోసం ఉన్నట్లుగా నమ్మించి దాన్ని ఉగ్రవాదుల కింద ప్రేరేపింపచేయడం, ముంబైలో జరిగిన దాడులు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంతమందిని బ్రెయిన్ వాష్ చేసి ఆత్మాహుతి దాడులకు ప్రేరేపిస్తున్నటువంటి ఈ రాడికల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని అలాంటి వ్యవస్థ అంటూ ఏమీ లేదు, ఇదంతా మాది ఒకటే అని చెప్పడం ద్వారా ఆయన ఇస్లాం ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింస్ ని ఇమ్రాన్ ఖాన్ ను తలదించుకునేలా చేసి ఒక రకంగా అన్యాయం చేస్తున్నాడు ఆయన. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ ఒత్తిడిలో నెట్టడం ద్వారా ఈ మన దేశానికి ఏమీ పెద్ద పెద్ద ఇది లేదు, దాని పేరేంటి కళ్ళు ఏం లేవు. ఇమీడియట్ గా ట్రంప్ చెప్పగానే టకటకటక అక్కడి నుంచి F-16 వచ్చేసి ఇక్కడేదో జరిగిపోతుంది కదా. దీని వెనకాల అనేక రకాల దౌత్యం అమెరికా ఇబ్బందులు అమెరికాకు ఉన్నాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ తో పోరాటం నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పోరాటానికి భారత్ యొక్క సహాయం కోరుకుంటుంది. అక్కడ తాలిబాన్ పైన అంటే వాళ్ళు అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ తిరిగి అక్కడ శాంతి నెలకొల్పకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైన్ చేసినటువంటి వీళ్ళందరూ కలిపి మళ్ళీ తిరిగి ఏదైనా ఒక ఇష్యూ అయితే అలా అలాంటి అలాంటి ఎగ్జిటింగ్ అవకాశం ఎగ్జిట్ అవకాశాల కోసం అమెరికా చూస్తూ ఉంటే మీరు ఇంకొక ఈ ప్రెషర్లో ఇంకొక స్టేట్మెంట్ మాట్లాడేశాడు ఎవరు ఇమ్రాన్ ఖాన్ అనవసరంగా మేము యుఎస్ తోటి ఉన్నాం మా అనవసరంగా మా అంటే ఒత్తిడిలోకి పెట్టడం ద్వారా ఇంత ఇన్ని రకాల ఉచ్చులు బిగించడం ద్వారా పాకిస్తాన్ నాయకత్వాన్ని పాకిస్తాన్ నాయకత్వం యొక్క దృక్పథాన్ని ఖచ్చితంగా మన భారత ప్రధాని మోడీ బలహీనపరచగలిగారు. ఎవ్రీబడి షుడ్ హావ్ టు అగ్రీ. దీనితో అంతర్జాతీయ సంబంధాలు మనం చదువుకున్నట్లు మన ఈ సీక్వెన్స్ లో ఉండవు. ప్రతిదాని వెనకాల ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ప్రతి మూమెంట్ వెనకాల ఒక సరైనటువంటి విదేశాంగ విధానాన్ని అవలంబించడం ద్వారా ప్రతి మూమెంట్ వెనకాల ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వెళుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వం అంటే ఏదో పార్టీ అని కాదు, భారత రిప్రజెంటేషన్ సమర్థించడం కాదు, మన ప్రభుత్వాన్ని వెనక నిలబడాలి. ఎలక్షన్ ప్రాసెస్ అంతే కదా. ఇంకా ప్రతిదాన్ని అనుమానించుకుంటూ పోతూ ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నట్లే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది మీరు చూస్తూ ఉంటే కనుక ప్రతిదీ అనుమానమే. ఏది జరుగుతుందో అనుమానమే. ఈయన బయటకు వస్తే అనుమానం, ఆయన ఇంట్లోకి వెళ్తే అనుమానం, ఎవరైనా వేరే పార్టీ నాయకులు ఇద్దరు కలిస్తే అనుమానం, వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయారా, వీళ్ళిద్దరూ పార్టీ మారిపోతున్నారా, ప్రతి చోట ఒకలాంటి అదొకలాంటి అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం. సో మీడియా అత్యుత్సాహం, కొన్ని ప్రజా సంఘాల అత్యుత్సాహం, కొన్ని అవుట్ఫిట్లు ఎన్జిఓ అవుట్ఫిట్లు కొన్ని ఉంటాయి నిరంతరం దేశానికి వ్యతిరేకంగా, దేశం సెన్స్ దేశం యొక్క ఆబ్జెక్టివిటీకి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకం కాదు ఆబ్జెక్టివిటీకి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు కొన్ని ఉంటాయి. అలాంటి సంస్థల యొక్క దాన్ని మనం ఖండించాలి, ఖండించి నిలబడాలి. నిలబడి మనం ఖచ్చితంగా వి విష్ దాట్ వీఆర్ హోపింగ్ దాట్ మేము కాశ్మీర్లో ప్రశాంతమైన శాశ్వతమైన శాంతిని మేము కోరుకుంటున్నాం అని తెలియజెప్పాలి. మీరు కొన్ని ట్విస్టింగ్ స్టేట్మెంట్స్ ఎట్లుంటాయనంటే, మన హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏమన్నారన్నారు కాశ్మీర్లో హిమంత్ గారికి మీరు ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉందా? ఓకే, సో కాశ్మీర్లో ఏవైతే మూసివేయబడ్డ స్కూల్స్ కానీ లేదనంటే ధ్వంసం చేయబడ్డ 50,000 ఆలయాలని పునరుద్ధరించడానికి లేదా వాటిని లొకేట్ చేయడం కోసం మేము కమిటీ ఫ్రేమ్ చేస్తున్నాం అని మాట్లాడితే పొలిటికల్ గా కొన్ని వర్గాలు ఎప్పుడు ప్రధాన ఆపర్చునిటీ కింద చూస్తుంటాయి. స్కూల్స్ పక్కన పెట్టేసి 50,000 ఆలయాలను పునరుద్ధరించడం ఏంటి, కాషాయమాయం చేయబోతున్నారా అంటే కాదు. కాశ్మీర్ రిప్రజెంట్ చాలా డైవర్సిఫైడ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి చోట ఒకలాంటి సంస్కృతి విధ్వంసం జరిగింది. అంతకుముందు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు కాశ్మీరీ పండితులు కావచ్చు, మిగతా హిందువులు కావచ్చు, వాళ్ళ యొక్క అంటే భారతదేశానికి కాశ్మీర్ అంటే మనం చాలా మంది తెలుసు. కాశ్మీర్లో మనం మంచుకొండల్లో చాలా మంది యోగులు ఉన్నట్లుగా ఒకలాంటి హరిద్వార్లో కానీ మనం ఇవన్నీ కనెక్టింగ్ గా చూస్తూ ఉంటే కనుక ఒకలాంటి సంస్కృతి జీవధార కాశ్మీర్లో పుట్టిందని ప్రతి హిందువు, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందువులే అది ఇన్ ద సెన్స్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ దిస్ ల్యాండ్. బట్ మనకు ఒక కల్చర్ ఉంది, అక్కడ ఒక వారసత్వం ఉంది, ఆ వారసత్వాన్ని మనం ధ్వంసం చేశాం కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి మేము పట్టుకుంటాం. అట్లాగే స్కూల్స్ ని మూసేశారు కాబట్టి ఆ స్కూల్స్ ని తిరిగి ఉద్ధరించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విద్యను అందించాలంటే అది పక్కన పెట్టి కేవలం గుడుల గురించే మాట్లాడతారు. శారదాపీఠం అక్కడే ఉంది, శంకరాచార్య స్థాపించిన శారదాపీఠం, దాన్ని విధ్వంసం చేసేసారు. మరి మనం ఏ రకమైనటువంటి సంస్కృతిని, ఏ రకమైనటువంటి భావజాలాన్ని మనం ప్రేరేపిస్తున్నాం అనేది కొంతమంది ఎన్జిఓలు కానీ లేకపోతే మాట్లాడే వ్యక్తులు కానీ తెలుసుకోవాలంటే నేను ఇంకేం హేమంత్ గారు ఐ థింక్ హీస్ ఆఫ్. ఓకే, ఓకే. సో యాక్చువల్గా హోస్టన్ అంశం గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు మధ్యలో మన కాలర్ హేమంత్ గారు రావడం, దాన్ని మనం గుచ్చి రెండు మూడు అంశాలు కలిపి కనెక్ట్ చేసినట్లుగా నాకు కూడా అనిపించింది. బట్ ఎనీవే, నిజంగానే భారతీయులుగా మనందరం గర్వపడాల్సినటువంటి క్షణాలు ఏంటంటే అగ్రరాజ్యమైన అమెరికా భారత్తో భుజం కలపడం కోసం, అది దాని యొక్క దీర్ఘకాలిక అవసరాలు కావచ్చు. అంటే యుఎస్ ఈజ్ ఆల్వేస్ లైక్ యుఎస్ అధ్యక్షులు ఎవరు మన మీద ప్రేమతో కాదు, వీళ్ళ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, సౌత్ ఏషియాలో భారత్ భవిష్యత్తులో నిర్వహించబోయే పాత్ర ఏంటి, ఏదర్ అది అది వ్యాపార రీత్యా కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇది కావచ్చు, సైనిక రీత్యా కావచ్చు, భవిష్యత్తులో ఏ రకమైన ఎలయన్స్లకి ఉపయోగపడుతుందని లెక్కలు తీసుకుంటున్నప్పుడు భారత్ చైనాల మధ్య వస్తున్న ప్రపంచాలు, చైనా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడం, ఎగుమతులు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ స్ట్రక్చర్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకున్నటువంటి బురద, విధిస్తున్నటువంటి సుంకాలు, ఒకలాంటి స్ప్లిట్కి దారితీస్తుంట అంతర్జాతీయ సమాజంలో, ఒక స్ప్లిట్కి దారితీస్తున్న సమయంలో అమెరికాకి కూడా ఇక్కడ ఒక నమ్మకమైన మిత్రుడు కావాలి ఆసియాలో, ఎక్స్క్లూజివ్గా సౌత్ ఏషియాలో, ఏషియాలో. సో ఖచ్చితంగా ఆ రిలేషన్ పెంపొందించుకోవడం కోసం వైట్ హౌస్లో మీకు ఒక మిత్రుడు ఉన్నాడని పదే పదే ఆయన గుర్తు చేయడం ద్వారా, ఎవరు అమెరికా అధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఆయన, హీఈస్ అగైన్ గోయింగ్ ఫర్ రీఎలక్షన్, మళ్ళీ వెళ్తున్నాడు ఆయన. సో దీన్ని మనం ఎలక్షన్ కంటే కూడా భారత్ యొక్క గొంతుకి ప్రపంచ వేదికలపై ప్రపంచ దేశాల మధ్య పెరిగిన బలానికి ప్రతీక కింద మనం గమనించాలా, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక మళ్ళీ తిరిగి మళ్ళీ మనం మన మన మిగతా మన తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చేస్తే కనుక ఇక్కడ, సో రేపు 21వ తారీఖున మన అక్టోబర్ 21వ తారీఖున హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఒకలా ఉంది. టీఆర్ఎస్ మొదటి నుంచి లాస్ట్ టైం ఎలక్షన్స్ లో స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి సైదిరెడ్డి గారిని మళ్ళీ తిరిగి టికెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఓకే మేము అందులో సర్వ సన్నద్ధంగా ఉన్నాం ఎందుకని చెప్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ చూస్తే కనుక మన పిసిసి అధ్యక్షులు అయినటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య యొక్క అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ఖరారు చేయడం, దీన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి యాక్చువల్గా మీరు ఎట్లా నిర్ధారిస్తారు, ఎంతకాలం మీ కుటుంబాలైనా కాంగ్రెస్లో లేని వ్యవస్థకి మీరు కొత్తగా ఇది పోస్తున్నారు, తెలంగాణలో ఒకే కుటుంబంలో రెండు పదవులు ఎందుకు ఇస్తారు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన అంతకుముందు ఆయన ఎలక్ట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎంపీ కింద పోటీ చేయడం కాబట్టి మళ్ళీ తిరిగి కాలేని స్థానంలో మళ్ళీ ఆయన భార్యని నిలబెట్టాలని ప్రయత్నం చేయడం, దీన్ని రేవంత్ రెడ్డి కొత్తగా ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇదేం కొత్త కాదు, 2014లో కూడా జరిగింది. 2014లో కూడా ఇద్దరికి పోటీ చేయడం అనే సీక్వెన్స్ లో ఇద్దరు వెళ్ళారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఇద్దరు ఎలక్షన్స్కి వెళ్ళారు, ఇద్దరికి టికెట్స్ వచ్చినాయి, ఆయన ఒక్క ఫ్యామిలీకి వచ్చింది అట్లాగా. అయితే మరి ఈ కొత్తగా రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది అప్రజాస్వామికం అని మన నిన్నగాక మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆయనకి జనరల్ గా పిసిసి నాయకత్వం పట్ల ఆయనకి ఒక కోరిక ఉంది, ఈ రాష్ట్రాన్ని నా చేతిలో పెట్టేయండి, నేను మొత్తాన్ని తిరిగి అధికారంలో వచ్చేలాగా నేను చేస్తానని చెప్పి. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్కు ఉన్న శక్తి సమీకరణాలు సరిపోతాయా అని ఆయన ఆలోచించుకుంటే సరిపోకపోవచ్చు. 4 జిల్లా వరకు బలంగా ఉండొచ్చు కాంగ్రెస్ అంటే పాత 4 జిల్లాను తీసుకుంటే, కానీ మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ యొక్క ప్రభావం క్రమంగా బలహీనపడడం, ఏవైతే ఒకప్పుడు కాంగ్రెస్కి కుమ్మ కాసిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ తెరాస వైపు వెళ్ళిపోవడం, కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ ప్రత్యేకించి మిగిలినటువంటి ఓట్ బ్యాంకులు ఇవి కూడా స్థిరంగా లేకపోవడం, సో ఇవన్నీ అంటే 2019 ఎలక్షన్స్ లో తెలుగుదేశంతో కలవడం ద్వారా కాంగ్రెస్ తన నెత్తిన తన భస్మాసరస్తం పెట్టుకోవడం ద్వారా కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం, తెలంగాణ అస్తిత్వం కోసం ఆరాటపడే వర్గాలను దూరం చేసుకోవడం, ఇవన్నీ కలగలిసి ఏం చేసినాయి అంటే కాంగ్రెస్ ను ఒక అయోమయ గందరగోళ పరిస్థితికి తీసుకెళ్లి, ఇప్పుడు ఈ అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్య పోరు వర్గ పోరు మీరు చూస్తా ఉంటే, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తానని ఆయన అంటారు, ఆయన సోదరుడు మన రాజగోపాల్ రెడ్డి గారేమో నేను వీళ్ళకే మద్దతు కాంగ్రెస్ పని అయిపోయింది ఇంకా అని ఆయనే కాంగ్రెస్ వీకెండ్ చేసే పద్ధతి గురించి మాట్లాడుతుంటారు. ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి, ఇంకొక పక్కన పిసిసి అధ్యక్ష మార్పు గురించినటువంటి అనేక రకాల వార్తలు, ఇన్ని గందరగోళాల మధ్య కాంగ్రెస్ తిరిగి హుజూర్నగర్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ప్రాబల్యాన్ని ఆయన అంటే ఇది ఒక రకంగా ఆయనకు కూడా థ్రెట్, ఒకవేళ ఇన్ కేస్ అక్టోబర్ 21న జరిగే ఎన్నిక, అక్టోబర్ 24న ఫలితం రాబోతున్న ఎన్నికలో గనక ఆయన భార్యని ఆయన తిరిగి గెలిపించుకోలేకపోతే ఆయన శాశ్వతంగా పిసిసి అధ్యక్ష పదవికి దూరంగా అవ్వచ్చు. ఇమీడియట్ గా అంతర్గతంగా లోపల ఉన్నటువంటి వ్యక్తులే నువ్వు పనికి రావు, అదే ఇన్ ద సెన్స్ నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేసి నువ్వు గెలిపించుకుంటానని చెప్పో ఆ స్థానంలో గెలిపించుకోలేకపోయావు, పార్టీ యొక్క స్టాండ్కి వ్యతిరేకంగా కుటుంబంలో మీకు మీ భార్యకి టికెట్లు తెచ్చుకున్న వ్యక్తి అయ్యుండి కూడా గెలిపించుకోలేకపోయావు కాబట్టి మీరు రాష్ట్ర సారథ్యాన్ని వహించడానికి అర్హులు కారు అని అంతర్గతంగానే వాళ్ళు మాట్లాడచ్చు. ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క గళం పెరగచ్చు అంటే ఒక ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఒకరికి అనుమాన దొరుకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగానే ఆయన సహాయం చేస్తారా లేకపోతే వెళ్ళ వెన్నుబడి పడుస్తారా, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వెన్నుపట్టు పొడుస్తారు అక్కడ, అక్కడున్న కొంత రెడ్డి సామాజిక వర్గ ఓట్లను ప్రభావితం చేసి. జనరల్ గా హుజూర్ నగర్ అనేది రెడ్డి సామాజిక వర్గంకి ప్రాబల్యం ఉన్న ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు పోటీ చేసే ఇద్దరు ప్లస్ మూడో వ్యక్తి కూడా భాజపా నుంచి కూడా ఆవిడ మన ఆ టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆవిడ కూడా ఒక రెడ్డి సమాజ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రభావం చూపినా చూపకపోయినప్పటికీ కూడా. సో ఈ వీటిల్లో చీలికలు తెచ్చి తీసుకొస్తే, ఇన్ కేసు ఒకవేళ ఇబ్బంది పడితే అప్పుడు జరిగే అంశాలేండి, ఇట్లా అనేక రకాల శశభిషల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. టీఆర్ఎస్ అయితే క్లియర్ గా ఉంది, మాలసాయి రెడ్డిని లాస్ట్ టైం మేము టికెట్ ఇచ్చాం, ఇప్పుడు కూడా టికెట్ ఇచ్చారు. దానికోసం ఆల్రెడీ దాని బాధ్యత ప్రధానంగా కేటీఆర్ పైకి కనిపిస్తున్నప్పటికీ కూడా హరీష్ రావు గారికి ఇచ్చారు హుజూర్ నగర్ ఎలక్షన్ గెలిపించే బాధ్యత. హరీష్ రావు గారు ఖచ్చితంగా ఒక మంచి ఎలక్షన్ మేనేజర్ ఆయన. అది ఒక ఎలక్షన్ ఎట్లా నిర్వహించాలి, ఎట్లా రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అనే అంశంలో హరీష్ రావు గారికి ఖచ్చితంగా తిరుగులేనటువంటి మన ఆ ఎక్విప్మెంట్ ఉంది. కాబట్టి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్ని ఆల్రెడీ ఎన్నికల ప్రచారం ఆల్రెడీ అక్కడ మొదలు పెట్టారు. అట్లాగే సన్నాహక మీటింగ్లు కండక్ట్ చేసుకుంటున్నారు, వ్యూహాలు రూపొందించడం మొదలు పెట్టారు. అసెంబ్లీలో ఒక్కొక్క పక్కన జరుగుతున్న అంశాలు కూడా పూర్తి స్థాయిలో రాజకీయ కేంద్రంగానే జరుగుతున్నట్లుగా చర్చలు వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అది ఎటు వెళ్తుంది అనేది మనం కొంచెం టఫ్ ఫైట్ కావచ్చు ఇద్దరి మధ్య, ఈ రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రతిష్ట కావచ్చు, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కావచ్చు. ఒకవేళ మళ్ళీ తిరిగి గనక సైదిరెడ్డి గారిని గెలిపించుకోలేకపోతే టీఆర్ఎస్ పైన ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి అంతర్గత సమ్మతి, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇప్పుడిప్పుడే బయటకు వెళ్ళగక్కుతున్న సమ్మతి, అంటే అన్ని పథకాలు పూర్తి స్థాయిలో అందించలేకపోవచ్చు, అవును మేము డబ్బులు అప్పులు తీసుకొచ్చాం, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి మేము పథకాల్లో కొన్ని కోతలు విధిస్తున్నాం, కొన్ని నిర్ణయాలు వాయిదా వేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టారో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. గత 18 నుంచి ఆర్థిక మంది ఉంది కానీ ఇప్పుడే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అని ఎప్పుడైతే కేసీఆర్ గారు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు సహజంగానే ప్రజల్లో ఒకలాంటి, అంటే ఆయన కాకపోయినా ఆయన మంత్రుల పనితీరు, అక్కడ స్థానిక ఎమ్మెల్యేల పనితీరులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పాపం మాకు ఇక్కడ నిధులు రావడం లేదు, మేము పని మేము చేయించుకోలేకపోతున్నాం, మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే సహజంగానే ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇన్ కేస్ హుజూర్ నగర్ కనుక కాంగ్రెస్ గెలిస్తే అది టీఆర్ఎస్ లో మరిన్ని అసంతృప్త వర్గాలని ప్రేరేపించడానికి అవకాశం పెరుగుతుంది. ఫర్దర్ గా పార్టీలో ఇంకొంచెం ఇబ్బందులు ఎదురై దాని తర్వాత మళ్ళీ స్థానిక సంస్థలకు మన మున్సిపల్ ఎలక్షన్స్ రావాల్సి ఉన్నాయి. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ టైంకి పార్టీలో మరిన్ని డిజింటగ్రేషన్స్ జరగచ్చు, మరింత ఎక్కువ మంది బయట బహిరంగంగానే మాట్లాడడం మొదలు పెట్టచ్చు. మిగతా ఇంతకుముందే మనం అనుకున్నాం అప్పటిదాకా బలంగా ఉన్న ఒక వ్యవస్థ, అది బలం గౌరవం కంటే కూడా బలంగా భయం పెట్టుతూ కంట్రోల్లో ఉంచుకున్న ఒక వ్యవస్థలో కనుక లీకేజ్ రావడం మొదలు పెడితే అది చాలా త్వరగా డిజింటగ్రేట్ అయిపోతుంది అట్లాంటి వ్యవస్థ. సో అట్లాంటి స్టేజ్ లో ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ప్రతి చోట ప్రతి అంశంలో ప్రూవ్ చేసుకోవాలి. కేసీఆర్ గారిని ఇది ఈ రాష్ట్రానికి ఆయన తెలంగాణ సాధించిన వ్యక్తిగా మారుమూలల్లో ఏ పల్లెల్లో అడిగినా మీరు కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రజలు ఆయన వైపు ఉంటారు, కానీ ఎగ్జిక్యూషన్ గవర్నెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అసంతృప్తిని వెళ్ళగక్కాల్సి వచ్చిన పరిస్థితులు వస్తే గనక, మీరు మనం చూసారు ఎంపీ ఎలక్షన్స్ లో, ఆ ఎంపీ ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ లైక్ 16 వస్తాయని అనుకుంటే 9కి టీఆర్ఎస్ పరిమితం చేసి ఒక వార్నింగ్ ఇచ్చారు, వి రెస్పెక్ట్ యూ, మీ ఉద్యమ చరిత్రని, మీరు మీ పట్టుదలని, తెలంగాణను తీసుకొచ్చినటువంటి మీ పోరాట పటమని మేము ఖచ్చితంగా మేము నెత్తిని పట్టుకుని మోస్తాం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, కానీ అసలైన అంశాన్ని పక్కన పెట్టి మీరు గనక డీవియేట్ అయ్యి వేరే వైపు వెళ్తూ ఉంటే గనక, యాక్చువల్గా ఆయన కేంద్రానికి వెళ్తాను, ఇక్కడ రాష్ట్రంలో పదవులు అడ్జస్ట్ చేస్తాను, దేశ్కి నేత కేసీఆర్, అది ఒక రకంగా తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. మీరు ఆయన తప్ప ఇంకొకరిని ఇక్కడ వాళ్ళు ఊహించుకోలేరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయనతో ఆ కనెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది కాదన్న రోజున మాత్రం ఆ స్పిరిట్, ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవడం మొదలుపెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కన్సాలిడేట్ కావడం చాలా ఇబ్బంది. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆయన చేస్తున్న లైక్ దాన్ని ఏమంటారు, మళ్ళీ తిరిగి మేము పడలు నిన్న మొన్న మనం వార్తలు చూస్తూ ఉంటే గనక ఇద్దరు సీఎంలు కలవడం, గోదావరి జిల్లాని కృష్ణా నాగార్జున సాగర్ వైపు మన కర్నూలు వైపు మళ్లించడానికి తగ్గ ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ ఎట్లా నిర్మించాలి, ఎంత ఖర్చు అవుతుంది, దీని విద్యుత్ భారం ఎంత అవుతుంది. సో ఇలాంటి అంశాలు చర్చించినట్లుగా వాళ్ళు చెప్పినప్పటికీ కొన్ని మీడియా లీకులు ఏం చెప్పినాయి అంటే, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నటువంటి బీజేపీ ప్రభావం, దీన్ని నియంత్రించడం ఎట్లా, అన్ని రంగాల్లో కేంద్రం యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది కాబట్టి మనం దీని మీద రిప్రజెంటేషన్ చేయాలి అని ఎక్కువ భాగం చర్చ కేటాయించారని మీడియా కథనాలు. దాన్ని ఖండిస్తూ ఈ రోజున జగన్ గారి సీఎం ఆఫీస్ కూడా ఒక ప్రకటన ఇచ్చింది. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర అంశాలు ఉన్నాయో, కొన్ని ఆరోగ్యం, విద్య, వైద్యం అట్లాంటి వాటిల్లో మాకు మరింత లిబర్టీ ఇవ్వాలి కాబట్టి మేము ఎక్కువ ప్రజలకి ఎక్కువ సౌకర్యాలు కల్పించగలుగుతామని చెప్పినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ లో మీరు గమనిస్తే కనుక సన్నాహక సమావేశాల్లో కూడా, అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. భాజపా వాళ్ళు ఏదో రేపు ఎల్లుండి అధికారంలోకి వచ్చేస్తున్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. మీరు అలా అనుకుంటే నా దగ్గర 3-4 స్కీమ్స్ ఉన్నాయి, మీరిద్దరు ఒకటే, మిమ్మల్ని ఎలా బోల్తా అట్లా అంటే, బీజేపీని ఒక ఎమ్మెల్యే ఉన్న బీజేపీ పైన ఒక రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ సాధించిన ఘనతని తన కీర్తి కిరీటంలో ఉంచినటువంటి కేసీఆర్, ఆయన వారసుల కింద క్లెయిమ్ చేసుకున్నటువంటి కేటీఆర్ పదే పదే వీళ్ళందరూ ఇన్ని సమావేశాల్లో ప్రకటించడం ద్వారా దీని వెనక వ్యూహం ఉందా లేకపోతే నిజంగానే బీజేపీ బలపడుతుందా అనేది మనం కొంచెం ఆలోచించాలి. అంటే ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు టీఆర్ఎస్ కి. కాంగ్రెస్ ఉంది కొన్ని చోట్ల, అంటే ఇప్పుడు హుజూర్నగర్ లాంటి నల్గొండ జిల్లా అట్లాంటి చోట బీజేపీ కూడా ఉంది. సో బీజేపీ కూడా బలంగా ఉందని కొంచెం ఉంది అని అనిపించడం ద్వారా, సో టీఆర్ఎస్ యొక్క వ్యతిరేక ఓటుని చెల్చడానికి దీని ఒక వ్యూహం కింద తీసుకుంటున్నారా, లేదా నిజంగానే బీజేపీ ఎదుగుదలని వీళ్ళు క్లెయిమ్ చేయడం కోసం, లేదా నిజంగానే బీజేపీ ఎదుగుతుంది మనకు ఎప్పటికైనా థ్రెట్ అవుతుందని వీళ్ళు అనుకుంటున్నారో తెలియదు. 4 ఎంపీ సీట్లు పోకుండా ఏదో పొడిగినంత మాత్రాన ఏదో అయిపోతుందా అని, 4 ఎంపీ సీట్లు గెలవడం ఆషామాషి కాదు, అది కూడా ఏదో చిన్న చిన్న మెజార్టీలతో గెలవలే. మినిమం ప్రతి ఎంపీ సీటు 50,000 పై సీట్ల మెజార్టీతో గెలిచింది మనం గత లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ. 50 అంటే ఆల్మోస్ట్ నీకు కాన్స్టెన్సీ ఒక యావరేజ్ ఒక 7-8 యావరేజ్ తోటి వీళ్ళు యావరేజ్ 8-9 యావరేజ్ తో ఒక కాన్స్టెన్సీలో అంటే అంతకు ముందు 80,000, 70,000, 30,000, 40,000 ఒక కాన్స్టెన్సీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ యొక్క ఆధిపత్యాన్ని దాన్ని రివర్స్ చేసి ఇంకొక 8-9 ప్రతి కాన్స్టెన్సీలో తెచ్చుకోవడం ద్వారా బీజేపీ మేమేం తక్కువ కాదనట్టే వాళ్ళు ప్రజెంట్ చేశారు. దాని వెనకాల కారణాలా, మోడీ పైన ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమా, కేంద్రంలో మోడీయే కావాలని ప్రజలు కోరుకుంటున్నారా, లేదా నిజంగానే టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ప్రబలుతుందా, దానికి సాక్షాత్తు కేసీఆర్ గారు కుమార్తె ఓడిపోవడం ఒక రీజన్. సో దీన్ని ఈ గేమ్ నుంచి బయటకు రావడం కోసం ఇద్దరిని సమానంగా చూడడం ద్వారా, ఇద్దరిని సమానంగా ఎత్తడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే సాలిడ్ గా టీఆర్ఎస్ ఒక 40-45% ఓటింగ్ ఉంది, అటు మైనారిటీల్లో కావచ్చు, ఇటు కొన్ని తెలంగాణ వర్గాల్లో కావచ్చు అనేది ఈ కేసీఆర్ మన టీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. వ్యతిరేక ఓటును చేర్చడం ద్వారా ఎప్పటికప్పుడు తిరిగి అధికారంలోకి రావడం అనే సీక్వెన్స్ లోకి ముందుకెళ్తున్నారేమో మనం గమనించాలి. మీరు చూస్తూ ఉంటే కాంగ్రెస్ ని ఖచ్చితంగా తిరిగి బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ డెఫినెట్ గా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఇది రికగ్నైజ్డ్ బీజేపీ వాళ్ళు కనుక బీజేపీ ఎదుగుదలని గుర్తిస్తే కనుక కాంగ్రెస్ ని తిరిగి తెలంగాణ రాష్ట్రంలో బతికించడానికి టీఆర్ఎస్ ఏ ముందుకు వస్తుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకనంటే వాళ్ళు ఇద్దరి మధ్య ఓట్ల చిలక్కే కావాలి వాళ్ళు. అంటే జనరల్ దృక్పథం ప్రకారం బీజేపీకి కొన్ని వర్గాలు తెలంగాణలో బలంగా కొన్ని కాన్స్టెన్సీస్ ఏవైతే దాదాపు ఒక 36 కాన్స్టెన్సీస్ లో ఉన్నటువంటి మైనారిటీలు బీజేపీకి మద్దతు ఇవ్వరు అనేది టీఆర్ఎస్ యొక్క ఎజెండా కావచ్చు. అట్లాగే కాంగ్రెస్ కి కొన్ని కొన్ని సెగ్మెంట్స్ లో కొన్ని కొన్ని చోట్ల కాంగ్రెస్ ని ఎవరు పట్టించుకోరు, పూర్తి స్థాయిలో మేము కొన్ని చోట్ల స్వీప్ చేస్తాం అనేది కూడా కావచ్చు. సో ఈ రెండు వీళ్ళిద్దరినీ సమానంగా ఈక్వల్ గా ట్రీట్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేస్తామని అనుకునే ఒక గేమ్ లో కనుక ఎంటర్ అయ్యి ఉంటే అది ప్యూర్ గా పొలిటికల్ గేమ్ అవుతుంది. అంటే పరిపాలనే కాకుండా ప్రజలకి సంక్షేమ పథకాన్ని స్పష్టంగా తీసుకెళ్ళడం కాకుండా, లేదా తెలంగాణకు దీర్ఘకాలిక ప్రాజెక్టుల కింద క్లెయిమ్ చేసుకున్నటువంటి కాళేశ్వరం యొక్క ఫలాలను అందించడం కాకుండా, అట్లాగే దేశంలో ఎక్కడా లేదని లేకుండా మేమేం చేస్తున్నామని చెప్పిన రైతు బంధుని పూర్తిగా ప్రజల్లోకి అందించడం అనే విషయాలు కాకుండా, పూర్తిగా రెండు పార్టీల మధ్యని చిచ్చు లేదా రెండు పార్టీలని సమానంగా ట్రీట్ చేసి రాజకీయం తీసుకెళ్ళడం వలననే మళ్ళీ తిరిగి అధికారంలో రాగలను టీఆర్ఎస్ అనుకుంటే దట్ ఈస్ ఫర్ ష్యూర్ దట్ ఇట్స్ ఎ థ్రెట్ ఫర్ టీఆర్ఎస్ ఆల్సో. మీరు పాజిటివ్ రాజకీయాల యొక్క ఇంపాక్ట్ ఏంటనేది కేంద్ర స్థాయిలో మనం చూసాం. కేంద్ర స్థాయిలో తిరిగి బీజేపీ తిరిగి గతం కంటే ఎక్కువ మెజారిటీ తోటి ఆల్మోస్ట్ లైక్ సింగిల్ హ్యాండెడ్గా చాలా స్టేట్స్ ని తిరిగి క్లీన్ స్వీప్ చేయడం అనే ఫలితం దేనికనంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయడం ఇది మిగతా ఆల్మోస్ట్ ప్రతి చోట ప్రతిపక్షం కన్సాలిడేట్ అయిన చోట్ల కూడా మేమంతా కలిసి పోటీ చేస్తామని చెప్పిన చోట్ల బీజేపీ తిరిగి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం అనేది పాజిటివ్ పాలిటిక్స్ కి ఇప్పుడు శుభ సూచకం లాంటిది. అలాంటి పాలిటిక్స్ ని అడాప్ట్ చేసుకోవాలా? పార్టీల పెరుగుదలలో ప్రజాస్వామ్యంలో పార్టీలు బ్రతకాలి, ఉండాలి, ఫైట్ చేయాలి, ఒకరి పట్ల ఒకళ్ళు ప్రజా సమస్యల పట్ల నిబద్ధత పనిచేసి నెక్స్ట్ తరానికి అందించాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు బరువుజల్లుకుంటూ నిరంతరం ఇట్లా తీసుకుంటూ ఓన్లీ లెక్కల మీద పేపర్ మీద ఈక్వేషన్స్ మీద వెళ్తూ ఉంటే కనుక అది మంచిది కాదు ఏ రాష్ట్రానికైనా అని మనం చెప్పచ్చు. సో ఈరోజు న్యూస్ అండ్ పాలిటిక్స్ అంశం పైన నా విశ్లేషణ ఇప్పటిదాకా విన్నారు న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే శీర్షికలో. మళ్ళీ వచ్చే శుక్రవారం తిరిగి 8:30 నుంచి 9:00 వరకు ఇదే అంశం మీద తిరిగి మాట్లాడుకుందాం, అనేక అంశాలు చర్చించుకుందాం. ఉంటాను నేను మీ ఈశ్వర్ విష్ణు భట్ల సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.
ఇంతవరకు మీరు విన్నారు ఈశ్వర్ విష్ణు భట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం September 24, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.